नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। చూస్తుండగా కార్తీక మాసంలో 19వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. ఈరోజు కూడా అందరూ సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు, ఆచరించారు, రేపు కూడా ఆచరించబోతున్నారు. కార్తీక మాసం అంతా సూర్యోదయానికి ముందు చేసేటటువంటి స్నానం ఉత్తమ స్నానంగా, పుణ్యస్నానంగా, పవిత్ర స్నానంగా పరిగణించాలి అని చాలాసార్లు చెప్పాను. సూర్యోదయం దాటిన దగ్గర నుంచి కొంచెం కొంచెం ఫలితం తగ్గుతుంది. వరణ, అసి అని రెండు నదులు ఉన్నాయి. ఈ రెండు కాశీ దగ్గర కలుస్తాయి. ఇందులో గంగలో ఒక పక్క నుంచి వరణ, మరో పక్క నుంచి అసి, ఈ రెండు నదులు కూడా కాశీ దగ్గర గంగానదిలో కలుస్తూనే సంగమిస్తున్నాయి. కనుక కాశీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వారణాసి అని పేరు వచ్చింది. వరణ, అసి నదుల మధ్యలో ఉన్న స్థలం వారణాసి, వారణాసి, వారాణసి. ఆ వారణాసి ప్రాంతంలో గంగానదిలో కార్తీక మాసంలో స్నానం చేయగలిగితే అది మహాయోగం. అందరం అన్ని చోట్ల చేయలేం. ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ. కాశీ గంగ ఎన్నాళ్ళైన నిలవ ఉంటుంది. ఆ గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకోండి. మన ఇంట్లో కార్తీక మాస స్నానం చేసేటప్పుడు ఈ నీళ్లు మన ఇంట్లో ఉన్న నీళ్లలోనో, లేక మనం స్నానం చేస్తున్నటువంటి నదిలోనో, లేక చెరువులోనో కాలువలోనో కలుపుకుంటే ఆ స్థలంలో ఉన్న జలం కూడా కాశీ గంగతో సమానమవుతుంది. ఈ మధ్యన ఒక పరమశిష్యుడు వచ్చాడు. గురువుగారు, నాకు గంగా స్నానం చేయాలని ఉంది, కానీ ఇప్పుడు నాకు వృత్తిలో చాలా హడావిడిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్క మొక్కలు చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాడు అనమాట. నేను చాలా బిజీగా ఉంటున్నాను ఈ కార్తీక మాసం అంతా, కాశీ వెళ్ళి స్నానం చేయలేను. అయినా గంగా స్నానం చేయాలంటే, గంగా స్నాన ఫలితం రావాలంటే ఏం చేయాలని అడిగాడు. వెంటనే ఇదే చెప్పాను, నువ్వు ఇదివరకు నాతో కాశీ వచ్చావు, కాశీ గంగాజలం తెచ్చుకున్నావు, ఈ నీళ్లు పట్టుకెళ్ళు. వాళ్ళ ఇంటి ముందు ఒక కాలం ఉందిట, ఆ కాలంలో ఒక్క డ్రాప్ కలిపింది, ఒక్క బిందువు చాలన్నాడు. ఒక్క బిందువు మనం స్నానం చేసే కాలువలోనో చెరువులోనో బిందులోనో నూతులోనో కలిపితే అది కాశీ గంగాజలంతో సమానమవుతుంది. సంకల్పం చెప్పుకుని అక్కడ స్నానం చేసి కాశీ గంగలో స్నానం చేసిన ఫలితం అది ఇస్తుంది. సంకల్పంలో కూడా ఇదే కాశీ గంగ అనుకో, నువ్వు స్నానం చేస్తున్న రేవు కాశీ క్షేత్రం అనుకో, అంతే. కాశీక్షేత్రే కాశీ గంగాయాం పవిత్ర కార్తీక స్నానం అహంకరిషి అంటే అది అయిపోతుంది. గంగానదీ జలానికి అంత శక్తి ఉన్నది. సహజంగానే గంగాజలం గొప్పది. అందులో కార్తీక మాసంలో ఆ జలంలో ఒక్క బిందువు ఎక్కడ ఏ నీళ్లలో కలిసినా అదే గంగ అవుతుందట. కుండెడు పాలల్లో ఒక్క చుక్క నీళ్లు చుక్క పోస్తే ఏమవుతుందా మొహం? ఓ ఆయన కొండ నిండా చక్కని పాలు తెచ్చుకున్నాడు, అందులో చక్క ఒక నీటి చుక్క వేశాడు, ఈ నీటి చుక్క అందులో కలిసిపోతుంది. పాలల్లో కలిసిన నీళ్లు పాలలాగే కనపడతాయి, తక్కువైతే. అలాగే ఒక్క గంగాజల బిందువు ఎక్కడైనా నీళ్లలో కలిపితే ఆ ఒక్క బిందువు పాల సముద్రం అంతా పవిత్రమైనది కనుక ఆ జలాన్ని గంగానదిగా మారుస్తుంది. అందుకేక శంకరాచార్యుల వారు గంగాజలవ కణికాపీతం, ఎక్కువ కూడా అక్కర్లా, గంగాజలంలో ఇంత ఒక్క చుక్క తాగినా చాలు, దానివల్ల వాడు తరిస్తాడు అని చెప్పారు. కాబట్టి ఈ పని చెయ్యండి. కార్తీక మాసంలో 19వ రోజు మీ అందరూ చేయవలసిన పని, కాశీ గంగాజలమును తెచ్చుకున్నవారు, అవకాశం ఉన్నవారు మీరు స్నానం చేస్తున్న నీళ్ళల్లో ఆ గంగాజలం ఒక చుక్క కలిపి స్నానం చేస్తే కాశీలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అనుమానం, ఏమంటే మేము కాశీ వెళ్ళలేము, మా ఇళ్ల దగ్గర స్నానం చేస్తున్నప్పుడు అందులో కలుపుకోవడానికి, ఆ నీళ్లలో కలుపుకోవడానికి మా దగ్గర కాశీ గంగ లేదు, ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడేం చెప్పాడో తెలిసిన, అవిసె పువ్వు, అతసీ పుష్పం అంటారు, అవిసె నూనె వాడుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, అవిసె పువ్వు కానీ లేదా ఒక బిల్వపత్రం కానీ మనము స్నానం చేస్తున్న నీళ్లలో వేసుకోవాలి. కాలువలోనో చెరువులోనో లేకపోతే ఇంట్లో బకెట్ నీళ్లలోనో వేసుకుని దాని మీద ఇలా చెయ్యి పెట్టి, ఈ క్షణము నుంచి నా స్నానం పూర్తయ్యేదాకా ఈ నీరు గంగాజలము అని సంకల్పించుకుని స్నానం చేస్తే కూడా గంగాజలంలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. సులభ మార్గాలు ఇవన్నీ కూడా. ఇలా మొత్తం మీద స్నానం చేయండి. ఆ తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళు ఎలాగో ఉపవాసం ఉంటారు, లేనివాళ్ళు కనీసం పూజ అయ్యేదాకా ఏమి తినకుండా ఉండి శివ పూజ చేసుకోండి, హరి పూజ చేసుకోండి. అవిసె పువ్వులు దొరికితే తీసుకోండి. అవిసె పువ్వులతో 19వ రోజు ఈశ్వరుణ్ణి పూజించండి. దానివల్ల మనస్సుకి నిలకడ వస్తుంది. ఈ కలియుగంలో ముఖ్యంగా మానవులకు ఉన్న ఒక బలహీనత ఏమిటి, ఏ పనిలోనూ మనస్సు నిలకడగా ఉండదు, చంచలంగా ఉంటుంది. ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, వ్యాపారం మొదలెట్టినా మాననా, ఇప్పుడు బాగా డబ్బు ఉందండి గురువుగారు, ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నామండి, కానీ తీరా మొదలు పెడితే అందులో మాకు విజయం వస్తుందో లేదో, అందులో ఏమన్నా దెబ్బతింటామేమో అని భయం వేస్తుందండి అని ఊగిసలాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఉద్యోగం చేస్తున్నవాడు, ఈ ఉద్యోగం మరి ఇంకో ఉద్యోగంలో పెడితే బాగుండు, విడితే రాణిస్తానా లేదా, లేక ఉన్న ఉద్యోగంలో ఉండనా, ఇందులో ఉండలేడు, కొత్త దాంట్లోకి వెళ్ళలేడు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు ఈ కలియుగంలో. దీనికి మనశ్చాంచల్యం అని పేరు. ఒక దృఢమైన నిశ్చయం చేసుకోలేక, ఏ పనిలోనూ ఖచ్చితంగా అడుగుపెట్టలేక గజగజలాడిపోతూ బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొంతమందికి హాయిగా డబ్బు ఉంటుంది, అన్నీ సుఖంగా ఉంటాయి, తిన్నగా ఉండక పిచ్చబొమ్మలు చేసి ఉన్న డబ్బు పోగొట్టుకుంటారు. శుభ్రంగా ఉంది ఆస్తి, ఎవడో చెబుతాడు హఠాత్తుగా నువ్వు కోటీశ్వరుడు అయిపోతే ఈ బిజినెస్ చేసేయని, దాంతో తొందరపడి ఆస్తులను అమ్ముకుని అందులోకి అడుగు పెడతాడు, ఇది పోతుంది అది పోతుంది, ఎందుకు పనికి రాకుండా సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను కళ్ళారా చూశాను అలాంటి వాళ్ళని, కోట్లు కోట్లు సంపాదించిన నిమిషాల మీద పోగొట్టుకున్నారు దురాశతో. దీనికి కారణం మనస్సు దేని మీద నిలకడగా లేకపోవటం, మనశ్చాంచల్యమే ఇంత ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా మనస్సును నిలకడగా ఉంచుకుంటారు. మనస్సు నిలకడగా ఉండాలంటే కార్తీక మాసంలో 19వ రోజు అవిసె పువ్వులతో కానీ మారేడాకులతో కానీ ఈశ్వరుణ్ణి పూజించాలి. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, మనకి ఏదన్నా ఒక బంధం కలగడానికి, దుఃఖం కలగడానికి, దుఃఖంలోంచి విముక్తి పొందడానికి మనస్సే మూల కారణం. కేవలం మనస్సు వల్లే మనం దెబ్బతింటున్నాం. అందుకే మనస్సుని అదుపులో పెట్టడం చాలా అవసరం. కానీ మనస్సును అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. అమ్మ బాబో, మనస్సు ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందంటే ఏ క్షణంలో ఏం మాట్లాడతామో తెలియదు, ఏ క్షణంలో ఏం చేస్తామో తెలియదు, ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుని ఏం కొంపలు ముంచుకుంటామో తెలియదు. కాబట్టి మనస్సు అదుపులో ఉంటే మనం జీవితంలో విజయం పొందుతాం. ఈ మనస్సు అదుపులో ఉండాలంటే కార్తీక మాసంలో 19వ రోజు ఈశ్వరుణ్ణి బిల్వపత్రాలతో అవిసె పుష్పాలతో పూజించాలి. ఈ అవిసె పువ్వులు బిల్వపత్రాలు మన సంఖ్య యథాశక్తిగా వాడచ్చు. ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామములతో ఈ పూజ చేయాలి. పూర్వకాలంలో ఈ విషయంలో ఒక అద్భుతమైన గాథ ఉన్నది. నారద మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తుంగురుడు పాడుతున్న పాటలు వింటున్నాడు. నారదుడు వినయంగా, మహర్షి కాబట్టి జ్ఞాని గనక, తన దైవం తాను ఎంతో భక్తితో నిరంతరం కొలిచే విష్ణువుని భక్తితో ప్రార్థించాడు. నారాయణ నళినేక్షణ నేరజదళ నేత్ర సౌరి నిఖిలేశ గదాధారణ, నీకు నమస్కారము. నారాయణ పద్మపత్రేక్షణ సకల లోకాలకి అధిపతివైన నీకు, గదాధారివైన నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అనగానే విష్ణుమూర్తి, నారద ఏదో పని లేకుండా నువ్వు రావు, ఏం పని మీద వచ్చావని అడిగాడు. భూలోకానికి వెళ్ళాను బాబోయ్, భూలోకంలో మానవులంతా నానా యాతల్లో పడుతున్నారు, తిండి లేక కొందరు, తిండి ఎక్కువై కొందరు, జ్ఞానం లేక కొందరు, జ్ఞానం ఎక్కువై కొందరు, సంతానం లేక కొందరు, సంతానం వల్ల కొందరు, ఇలా రకరకాల బాధలు పడుతున్నారు. మొత్తం మీద భూలోకంలో సంపూర్ణ సంతోషముతో ఉన్నవాడు ఒక్కడు లేడు. ఎంతమందిని చూడండి, ఎవరిని చూడండి, ఏదో దుఃఖంతో ఉంటున్నారు. అసలు ఈ మానవులకి ఈ దుఃఖానికి అంతం ఉండదా అనగా, మానవులు చేస్తున్న పొరపాటల్లా అహంకారం జ్ఞానాన్ని అణగదొక్కి మనిషిని పతనానికి తీసుకెళ్లేది దురహంకారం. అందుకే మానవుడు ఎట్టి పరిస్థితుల్లో పాండిత్యం వల్ల కానీ, సంపద వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, పక్కవాళ్ళు భజన చేయటం వల్ల కానీ అహంకారము పొందరాదు. ఒక్కోసారి పక్కన భజన పనులు చేస్తారు, ఇంద్రుడు చంద్రుడు అంటారు, నువ్వు లొంగకు, నీ పాండిత్యం ఏమిటో నువ్వు గ్రహించు, నోట్లోంచి అరగంటకు మొక్క వచ్చేవాడు కూడా నేను పండితుణ్ణి అని పురాణాలు చెబితే ఏమవుతుంది? మనకి చేతకాని దాని తొలికి వెళ్ళకూడదు. మనం దేనికి పెరుకొస్తామో అదే చేయాలి. నేను నాకు తెలుసు, నేను పురాణం చెప్పగలను, అవధానం చేయగలను, కాబట్టి అరంగంలో ఉండాలి. అంతేగాని నేను వెళ్ళి ఇప్పుడేమో ఏదో పెద్ద నెయ్యి వ్యాపారం మొదలు పెడతాను, లేకపోతే ఇంకోటి ఏదో వ్యాపారం మొదలు పెడతానంటే కొంపలు ములుగుతాయి. నాకు చేత కాదు, అదే కూడా తెలియదు. నాకు తెలియని దాని జోలికి వెళ్ళకూడదు. అక్షరం ముక్కరాని వాడు వచ్చేమో గుళ్ళో పూజ చేస్తానంటే కుదరదు. పూజ చేయడానికి ఆ బ్రాహ్మడు చక్కగా చదువుకున్నవాడు, ఆ అర్చకుడు, ఆ విధానం వేరు, ఆయనే చేసుకోవాలి. నువ్వెవడో చేయటానికి వెళ్ళేది, ఎవడ పడితే వాడు చేయడానికి ప్రతిదానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. భగవంతుడు మనకు కొన్ని శక్తులు ఇస్తాడు, ఆ శక్తులను బట్టి మనం పనులు చేయాలి. నన్ను రైలు నడపండి అంటే రైలు నేనే నడుపుతాను, రైలు నేను నడిపితే కొంపలు ములుగుతాయి. పద్మాకర్ గారు మీరు పురాణం వద్దండి, పురాణాన్ని ఇంకొక ఆయన చేత చెప్పిస్తాం, మీరు వెళ్ళి విమానం నడపండి అంటే విమానాన్ని నేను నడిపితే కొన్ని లక్షల మందికి మానవ ప్రాణాలు పోతాయి. పిచ్చి పనులు చేయకూడదు. ఎవడు దేనికి పనికొస్తాడో ఆ పని చేయాలి. ఈ మానవులకి ఆ పనులు చేయటం చేత కాదని తెలిసినా పక్కవాడు ప్రోత్సహించటం వల్ల, పొగట్టడం వల్ల, మీకేంటండి మీ గొంతు బ్రహ్మాండంగా ఉండదు, వాడు గరగరలాడుతూ చస్తూ ఉంటే గొంతు, అలాంటి గొంతును పట్టుకుని పాప కోకిల గొంతు అంటే ఇవి నిజంగా కాబోలనుకుని కాకిలాంటి గొంతు ఉన్నవాడు కూడా నారాయణ నట రాజా అని పాడడం మొదలెడతాడు. ఈ అహంకారానికి మూల కారణం మనస్సు. ఇతరులు పొగిడినప్పుడు నేను ఇంతే, నాకు ఇంతకు మించి శక్తి లేదనే ఊహ వచ్చిన వాడు ఎప్పుడు జ్ఞానం అవుతాడు. కాబట్టి మనం అది గ్రహించాలి. దురహంకారం వల్ల మానవులు దెబ్బతింటున్నారు. వీళ్ళని అనుగ్రహిస్తాను నేనని చెప్పి వెంటనే విష్ణువు నారదునితో కలిసి భూమండలానికి వచ్చాడు. మారు వేషంలో అన్ని చోట్లకి తిరిగాడు. అనుగ్రహించడం కోసం ఆయన క్షేత్రాలండి తిరిగి, కాశీ వెళ్ళాడు, గయ వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళాడు, శ్రీశైలం వచ్చాడు, దక్షారామం వెళ్ళాడు, అన్ని ప్రాంతానికి వెళ్ళడం. నాయనలారా, మీ అందరి కష్టాలు తొలగించే ఒక మార్గం ఉన్నది, నేను చెబుతాను వింటారా అనగానే అంతా పక్కపక్కనవి. మారువేషంలో ఉన్న విష్ణువుని గుర్తించడానికి వాళ్ళకి శక్తి సరిపోదుగా. అందుకని ఏమిటి, మా కష్టాలు తొలగించేవాడువా నువ్వు? నీ మోహం చూసుకున్నావు ఎప్పుడన్నా? నల్లగా ఎలా ఉన్నావో చూసావా? నిన్ను నువ్వే బాగు చేసుకోలేవు, అటువంటిది నువ్వు మమ్మల్ని బాగు చేస్తావా అని అపహాస్యం చేశారు. అంటే భగవంతుడు కూడా మానవ రూపంలో ఉంటే వాడిని గుర్తించరు. భగవంతుడు భగవంతుడిలో ఉంటే తప్ప మానవ రూపంలో మళ్ళా వస్తే సామాన్య మానవులు గుర్తించరు. గుర్తించకుండా ఉన్నవాడే గురువుని ఆశ్రయిస్తే తరిస్తాడు, కనుక ఆయన కూడా మారు వేషంలో వస్తాడు. గురువులు ఎప్పుడూ కూడా ఏదో శంఖచక్ర కదా పద్మాలు పెట్టుకొస్తారా, ఇలాగే ఉంటారు వాళ్ళు కూడా. నాకు మళ్ళీ విభూతి పెట్టుకుంటారు, ఏదో మానవుళ్ళగా ఉంటారు. వాళ్ళు కూడా కాఫీ తాగినట్టే నటిస్తారు. అజ్ఞానులైన శిష్యులైతే తిరస్కరించి దూరంగా పోతారు, జ్ఞానులైతే మానవ రూపంలో ఉన్నప్పటికీ గురువు గురువేరు గ్రహిస్తారు, అలా గ్రహించిన వాళ్ళు ధరిస్తారు. పాపం విష్ణువుని గ్రహించలేక అంత తిట్టడం మొదలెట్టారు. ఆయన చిరునవ్వునవి, కనీసం ఆఖరిసారిగా నైమిషారణ్యం పెడదామని నైమిషారణ్యానికి వచ్చాడు. నైమిషారణ్యంలో అదృష్టవశాత్తు జ్ఞానసిద్ధుడు, వశిష్ఠుడి వంటి ఋషులు ఉన్నారు. ఆ ఋషులు విష్ణువుని చూడగానే మారు వేషంలో ఉన్నా కనిపెట్టారట. వాళ్ళు మహాత్ములు కదా, ప్రభు వాసుదేవ పరంధామ, మారు వేషంలో వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావా? నువ్వు ఏ రూపంలో ఉన్నా మేము నిన్ను గుర్తుపెడతాం. నువ్వు మత్స్య రూపంలో ఉన్నా, కూర్మ రూపంలో ఉన్నా, వరాహ రూపంలో ఉన్నా, నరసింహ రూపంలో ఉన్నా, పరశురామ రూపంలో ఉన్నా, వామన రూపంలో ఉన్నా, రామ రూపంలో ఉన్నా, బలరామ రూపంలో ఉన్నా, కృష్ణ రూపంలో ఉన్నా, బుద్ధ రూపంలో ఉన్నా, కల్కి రూపంలో ఉన్నా, విప్రుడిగా ఉన్నా, చండాలుడిగా ఉన్నా, పశువుగా ఉన్నా, పక్షిగా ఉన్నా, నీ కాంతి నీది, నిన్ను మేము గుర్తుపట్టగలం. సూర్యుడు ఎక్కడున్నా సూర్యుడు సూర్యుడే అంటూ వాళ్ళంతా సాష్టాంగపడగానే అప్పుడు విష్ణుమూర్తి శంఖచక్ర కథా పద్మాలు ధరించి నాలుగు చేతులతో స్వచ్ఛమైన రూపంతో కిరీటంతో కాంతులతో చెవులకి కుండలాలతో నడుముకి వడ్డాణంతో పసుపచ్చని బట్టతో కౌస్తుభమణితో శ్రీవత్సలాంఛనంతో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుని పుణ్యశీల సుశీల సునందనంద ప్రముఖ సంభావితుడు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడై వారికి దర్శనమివ్వగానే వారంతా ఒక్కసారి సాష్టాంగ పడి పరిపరి విధాలుగా స్తోత్రం చేశారు. ప్రభు నీ పాద పద్మములకు నమస్కారం. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని. భూతంబులైదును పుట్టు చోటగువాని ఐదు భూతంబులు దమరువాని ఐదు భూతంబులు అడగిన పిమ్మట బరగెడువాని సత్యభాషణంబు సమదర్శనంబును జలిపెడువాని నిన్నాశ్రయంతుము నీ అధీన మాయ చేత ఎరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరుకొందురెరుగ నేర్చు విబుధులేక చెత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. ప్రభు, నీవు సత్యం వ్రతంగా పెట్టుకున్న వాడిని అనుగ్రహిస్తావు. ఇది నిజానికి సంస్కృతంలో ఉన్న గొప్ప శ్లోకం. ఇదే భాగవతంలో ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంటుంది. పోతన గారు అనువాద పద్యం మీకు చెప్పాను. పోతన గారు అంత అందంగా అనువాదం చేశాడు భాగవతంలో. సంస్కృతంలో ఇది, ఇటు భాగవతంలో ఉంటుంది, అటు స్కాంద పురాణంలో ఉంటుంది, సత్యనారాయణ వ్రతకల్పంలో కూడా ఉంటుంది స్కాంద పురాణంలోనే. ఏం అద్భుతంగా రాశాడండి మహానుభావుడైన. సత్యం వ్రతంగా పెట్టుకున్నవాడిని, నిత్యం భక్తితో ప్రార్థించిన వాళ్ళని అనుగ్రహించేవాణ్ణి, అన్ని చోట్ల వ్యాపించి ఉండేవాణ్ణి, పంచభూతాలకి మూలకారకుడువైన నిన్ను స్తోత్రం చేస్తున్నాం. పంచభూతాలు నీలోంచి పుడుతున్నాయి, ఆ పంచభూతాలు మళ్ళీ కొంతకాలం పోయాక నాశనమైపోతాయి ప్రళయకాలంలో, అయినా నాశనం కాకుండా లోకాలను అనుగ్రహిస్తావు మహానుభావుడు. ఎవడు సత్యం పొలుగుతాడు, అందరినీ సమానంగా చూస్తాడు, అటువంటి వాళ్ళని నీవు అనుగ్రహిస్తావు. అజ్ఞానులు నీవు అనేక రూపాలతో ఉన్నావు అనుకుంటారు, అదే విజ్ఞానులు నీ ఒక్కడివే పరంబ్రహ్మవి సర్వవ్యాపకుడు అని గ్రహిస్తారు. నిజానికి భగవంతుడు ఒక్కడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటోంది అంటూ ఆయనకి పరిపరి విధాలుగా స్తోత్రాలు అందించి పూజించి ఆ తర్వాత ప్రభు ఇక్కడికి వేం చేసిన కారణం ఏమిటో తెలియదు కానీ మమ్మల్ని అనుగ్రహించడానికని మాత్రం గ్రహిస్తున్నామని కానీ అప్పుడు ఆయన చెప్పాడు, నాయనలారా కలియుగంలో మానవులకు ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అదృష్టవశాత్తు కృతయుగంలో ఉన్నారు. క్రమక్రమంగా కృతయుగంలో ఉన్న ధర్మం త్రేతాయుగంలో తగ్గుతుంది, త్రేతాయుగంలో ధర్మం ద్వాపరంలో ఇంకా తగ్గుతుంది, ద్వాపరంలో ఉన్న ధర్మం కలియుగంలో ఇంచుమించుగా లుప్తమైపోతుంది. క్రమంగా ధర్మం తగ్గి అధర్మం పెరుగుతోంది, మానవులలో కష్టాలు పెరిగిపోతున్నాయి, దురహంకారాలు పెరుగుతున్నాయి, మానవులు భ్రష్టులు అవుతున్నారు, అపవిత్రులు అవుతున్నారు. వీళ్ళని ఉద్ధరించడం కోసమే నేను మీ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి అవతరించాను. అనగానే ఏమిటి స్వామి అన్నారు వాళ్ళు. మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది, ఈ కార్తీక మాసం యొక్క మహిమని మీరు ఊరు ఊరా చాటండి, ప్రతి లోకంలో చాటండి. కార్తీక మాసంలో అందరూ తెల్లవారుజామున లేచి స్నానం చేసేలా చేయండి. తెల్లవారుజామున కార్తీక మాసంలో చేసే స్నానం మానవుడికి ఆరోగ్యం ఇస్తుంది, దుఃఖం తొలగిస్తుంది. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే దానివల్ల కడుపుకి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆకాశదీపం వెలిగించటం వల్ల మానవుడికి యమబాధలు తగ్గిపోతాయి. కార్తీక మాసంలో ఆవు నేతితో వెలిగించిన దీపాలు వెలిగించిన అసంఖ్యాకంగా వెలిగించిన లేక దీపదానాలు చేసిన అటువంటి వాళ్ళంతా తరిస్తారు. కార్తీక మాసంలో దీపదానాలు విరివిగా చేయాలి మనం. అందుకేగా మేము కూడా 30వ తారీఖు అక్టోబర్ 30వ తారీఖు నాడు 1 కోటి దీపాలు వెలిగిస్తున్నాం ఏకంగా మా పీఠంలో. 1 కోటి దీపోత్సవం పెట్టాం, ఉత్తిరినే కాదు మామూలుగా కాదు, ఏకంగా ఎన్ని దీపములు సామూహికంగా ఎక్కువగా మనం వెలిగిస్తే మనకు అంత పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపము అపార జ్ఞానం ఇస్తుంది, భయంకర పాపాలు తొలగిస్తుంది, అఖండ సంపదలను ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, సౌఖ్యాన్ని ఇస్తుంది, అశాంతిని తొలగిస్తుంది. దీపం ఎటువంటిది? సూర్యుడు లాంటిది. సూర్యుడు రాగానే చీకట్లు పటాపంచరవుతాయి, మనకున్న కష్టములనే చీకట్లన్నీ కార్తీక మాసంలో వెలిగించే దీపాల వల్ల తొలగిపోతాయి. ఇంకా దీపదానం సంగతి చెప్పక్కర్లేదు. ఈ కాలములో భక్తి శ్రద్ధలతో ఎవరైనా నన్ను కానీ ఈశ్వరుణ్ణి కానీ యథాశక్తి ద్రవ్యాలతో అభిషేకించి పూజిస్తే చాలా మంచిది. అవిశ పువ్వులతో బిల్వపత్రాలతో ఈరోజు పరమేశ్వర లింగాన్ని పూజించేటటువంటి వాడికి మనశ్శాంతి లభిస్తుంది అని సుస్పష్టంగా చెప్పాడు. కార్తీక మాసం యొక్క మహిమని చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా సంతోషపడ్డారు. ఈ నెల్లాళ్ళు ఏమి తినచ్చు ఏమి తినకూడదని అడిగారు. ఈ నెల్లాళ్ళు మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, పొగ పీల్చకూడదు, అంటే చుట్టా బీడీ సిగరెట్లు లాంటివి ఈ ఒక్క నెల్లాళ్ళని ఆపండి. ఉత్తర రోజుల్లో కూడా మాంతే మంచిదే, కనీసం ఈ నెల్లాళ్ళని ఆపాలి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఎంత నియమంతో ఉంటున్నారు, 40-50 రోజులు వాళ్ళు కఠోర నియమాలతో ఉంటున్నారు. మనం కూడా ఒక్క మాసం మన కోసం మాత్రం ఉండలేమా? ఈ మాసము ఎక్కువ ఉప్పు తినకండి, ఎక్కువగా దాహాన్ని తెచ్చిపెట్టి నూనె పదార్థాలు కొంచెం తగ్గించండి, ఒంటి పూట భోజనం చేయడం మంచిది. వెల్లుల్లి ఉల్లి వీలుంటే ఈ కార్తీక మాసంలో మానేయడం చాలా మంచిది, కోడిగుడ్లు కూడా మానేయమన్నాడు. కార్తీక మాసంలో అన్నిటికంటే ఉత్తమ నియమం ఏమిటి? ఎవరిని దూషించకుండా ఉండుట. సాధ్యమైనంత వరకు తిట్టకండి, మీరు ఎవడితో బండబోతు తిట్టకండి, వాడు పాపాత్ముడు, వీడు దుర్మార్గుడు, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు, ఎవడు పాపాత్ముడు, ఎవడు పుణ్యాత్ముడు, మరకెందుకు, మన పుణ్యం మనం చేసుకుందాం. ఒక గురువులకే అధికారం ఇచ్చాడు, ఎందుకంటే గురువుగారికి శిష్యుల్ని దారిలో పెట్టవలసిన అవసరం ఉంటుంది. గురువుగారు పిల్లవాడిని దారిలో పెట్టాలంటే కొంచెం తిట్టాలి, కొట్టాలి, అవసరమైతే రే నీలో ఈ పాపం ఉందిరా, ఎందుకురా పాడవుతావు అని గురువు చెప్పకపోతే కుదరదు. కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్న గురువులకి తప్ప తక్కిన వాళ్ళకి ఇతరులను దూషించే అధికారం లేదు, దారిలో పెట్టే అధికారం లేదు. గురువులు అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా గురువులే, గుర్తుపెట్టుకోండి. మాలాంటి సద్గురువులతో పాటుగా కన్న తల్లిదండ్రులు ఎప్పుడూ గురువులతో సమానం, కనుక వాళ్ళు చెప్పిన వాటి కూడా వినాలి. మొత్తం మీద ఈ కాలంలో క్రోధం పనికిరాదు, దూషణ పనికిరాదు. అసలు పరుల గురించిన నింద ఎవరైనా చెబితే వినకండి, మీరు చెయ్యకండి అని విష్ణు అంతటి వాడు చెప్పాడు. అప్పుడు నైమిషారణ్యంలో ఋషులంతా విష్ణువు యొక్క ఆజ్ఞని స్వీకరించి నెల్లాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పక్కనే ఉన్న గోమతిలో స్నానం చేసి భాగవతాది పురాణాలు చెప్పుకుంటూ యజ్ఞాలు చేస్తూ గడిపారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ కార్తీక మాసంలో నెల్లాళ్ళు ఉపవాసాలు ఉంటే ఉండండి, నెల్లాళ్ళు స్నానాలు చేయండి, కనీసం 19వ రోజైనా ఒక్కరోజైనా సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఈరోజు యథాశక్తిగా ఈశ్వరుని అర్చించండి. ఇంకొక ముక్క, ఎవరికైనా దొరికితే ఈరోజు ఒక నేరేడు పండు కానీ, మారేడు పండు కానీ, వెలగ పండు కానీ గుర్తుపెట్టండి. నేరేడు, మారేడు, వెలగ, ఇంకా నాలుగవది అన్నిటికంటే చాలా ఈశ్వరుడు అత్యంత ప్రీతిపాత్రంగా భావించేది రేగుకాయ. రేగుకాయ దొరికితే ఆ రేగు కానీ, ఈ నాలుగు ఫలాలలో ఏదో ఒక ఫలాన్ని సూర్యాస్తమయ సమయంలో ఎవరైనా మహానుభావుడికి దానం చేయండి. ఈ ఫలములలో ఏది దానం చేసినా వంశం అభివృద్ధి పొందుతుంది, నాశనం కాదు, సత్సంతానం కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. భయంకర జాతక దోషాలు తొలగడానికి ఈరోజు నువ్వుల నూనెతోటి శివ సన్నిధానంలో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో సాయంకాల సంధ్యా సమయంలో శివాలయంలో దీపం వెలిగిస్తే వాళ్ళకి జాతక దోషాలు కూడా తొలగిపోతాయట. మామూలు జాతక దోషాలు కాదు, శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఇంట్లో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరి తీరుతాయి. కాబట్టి కార్తీక మాసంలో 19వ రోజు సాయంకాలం వీలున్న వాళ్ళు అవినేతి దీపంతో పాటుగా నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించండి. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్వం.